గర్గుడు కులపురోహితుడు యాదవులకి, ఆ మహాత్ముడు వచ్చి కృష్ణుడికి బలరాముడికి ఒకే ముహూర్తంలో ఇద్దరికి ఒకేసారి ఉపనయనం జరిగింది. అన్నదమ్ములిద్దరికీ ఉపనయనం ఒకేసారి చేయవచ్చు అని బృహస్పతి చెప్పాడు. కాబట్టి మళ్ళీ మనం ఏం పెచ్చబెట్టుకోక్కర్లేదు, చేయొచ్చా చేయకూడదా మేమాంస తీసేయండి. ఈ కలియుగంలో రకరకాల శాస్త్రాలు వచ్చేసాయి, ఎవరికీ దేని మీద అవగాహన లేదు. వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, అది తీసి పక్కన పెట్టండి. మహాభారత యుద్ధం లాంటి వాటిలో కొన్ని ప్రమాణాలు తీసుకోండి. దీక్షా కంకణం చేతికి కట్టుకుంటే మైలు ఉండదు. అందుకే కొడుకు అభిమన్యుడు చచ్చిపోయినా మైలు లేకుండా బ్రహ్మాస్త్ర మంత్రం చదివాడు, పాశుపతాస్త్ర మంత్రం చదవగలిగాడు అర్జునుడు. ఎందుకని, యుద్ధం చేస్తానని దీక్ష ధరించాడు గనక. యజ్ఞం చేస్తున్నప్పుడు దీక్షా కంకణ ధారణ చేస్తే కన్న కూతురు సతీదేవి మరణించిన పూర్ణాహుతి చేయడానికి అందుకే సిద్ధపడ్డాడు దక్షుడు. ఇలా చాలా చోట్ల అంతే. మీరు ఇక ఆ కాలంలో మైలు లేదట ఒకసారి దీక్ష పెట్టుకుంటే. అలాగే అయ్యప్ప స్వామి దీక్షను తీసుకుంటారే, అటువంటి వాళ్ళకి ఇంట్లో పురుడు వచ్చినా లేక ఇంకొక ఇబ్బంది వచ్చినా దానివల్ల వాళ్ళకి మైలు రాదా? 40 రోజులు దీక్ష అయ్యేదాకా వాళ్ళని ఏమీ అంటావు. అందుకని కంకణం కట్టుకోండి అని చెప్పడానికి కారణం. ఈ కంకణ ధారణ చేసినటువంటి వాళ్ళు బయట ఉన్నప్పటికీ వాళ్ళు బయట ఉన్న వాళ్ళ కింద లెక్క కాదట. వాళ్ళు పురాణం బయట నుంచి వినొచ్చు, శ్రద్ధగా వినవచ్చు, వాళ్ళకి దీక్ష లోపం ఉండదు. దీక్షా కంకణం యొక్క శక్తి అటువంటిది. జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే. ఒక్కసారి దీక్షా కంకణ ధారణ చేస్తే జాతా శౌచ, ఇంట్లో పురుడు రావడం వల్ల నీకు అశౌచము, మృతా శౌచ ఎవరన్నా మరణిస్తే వచ్చే అశౌచము నాస్తి లేదు మహీతలే. అది భూమి మీదే, మళ్ళీ స్వర్గంలో అసలు మహిళలేదుగా. కాబట్టి భూలోకంలో ఈ అద్భుతమైన విశేషాన్ని మనకి పరమాత్ముడు అందించాడు. అందువల్ల ఇద్దరికీ ఉపనయనం చేసేసాడు. చేశాక అప్పుడు వాళ్ళు ద్విజరాజ గురువులై కూడా ఇప్పుడు ద్విజరాజత్వం పొందారండి. అయి అసలు అందరికీ, మనందరికీ ద్విజులందరికీ రాజు ఆయన. అయినా ఇప్పుడు కొత్తగా ద్విజుడు అంటే ఉపనయనం వల్ల రెండవ జన్మ వస్తుంది. ఆ రెండవ జన్మ పొందాడు ఆయన. తదనంతరం బ్రహ్మచర్య దీక్షతో బలరామకృష్ణులు కాశీ చేరారు. చాలామంది అవంతిపురంలో చదువుకున్నాడంటారే, అది ఒట్టి అబద్ధం. కాశ్యాం అవంతి నివాసినం అన్నారు సంస్కృతంలో. తెలుగులో కూడా చని అత్యంత మహాప్రభారాశి అయిన కాశింజేరి అని పోతన గారు అనువాదం చేశారు. పరమ పవిత్రమైన కాశీకి వెళ్ళారు బలరామకృష్ణులు. అక్కడ అవంతిపుర నివాసి అయిన సాందీపని దగ్గరికి చేరారు. సాందీపని చాలా గొప్ప పండితుడు అండి. ఆయన అవంతివాడు, ఉజ్జయినివాడు. కానీ అక్కడ ఆయనకి విలువ లేక కాశీ వెళ్ళిపోయాడు. ఉన్న ఊళ్ళో విలువ ఉండదు కదా. అందుకని ఎప్పుడు కూడా చాలామంది చదువుకున్నాక ఉద్యోగానికి వేరే చోటుకి వెళ్ళిపోతారు. కాకినాడ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయినట్టుగా మా సుబ్రహ్మణ్య గారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఏమంది విప్రో కంపెనీ నిలబెట్టారు ఆయన. కాబట్టి ఉన్న ఊళ్ళో ఉంటే పెద్దగా విలువ ఉండదు, ఎవరికైనా గుర్తింపు ఉండదు. ఆయనకు కూడా అంతే. కాశీ వెళ్ళి గురుకులం పెడితే గురుకులంలో కొన్ని వేల మంది శిష్యులు ఆయన దగ్గర చదువుకుని బాగుపడ్డారు. ఆయన చాలా గొప్పవాడు, వేద పండితుడు, ధనుర్వేదం చదువుకున్నవాడు, 64 కళలు ఎరిగినవాడు. అటువంటి సాందీపని దగ్గరికి బలరామకృష్ణులు వెళ్ళి మాకు విద్య నేర్పండి అనగానే ఆయన వాళ్ళని చూచి వెంటనే అడ్మిషన్ ఇచ్చేసట. స్పాట్ అడ్మిషన్ అన్నమాట. ఈ సాందీపనికి ఒక నియమం ఉన్నది, ఎవరైనా వస్తే 1 సంవత్సరం పాటు గురుకులంలో ఉంచుతాడు, భోజనం పెడతాడు, స్వేచ్ఛగా తిరగమంటాడు. 1 సంవత్సరం పాటు వాళ్ళని బాగా పరీక్షిస్తాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా పరీక్షిస్తుంది. పరీక్ష అయ్యాక 1 ఏడాది తర్వాత అప్పుడు వాడు ఏ విద్యలో రాణిస్తాడో తెలుసుకుని ఆ విద్య నేర్పేవాడు అనమాట. ఈ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తారట ఈ ఏడాది. అందులో ఒక్కొక్కడు వచ్చి అమ్మగారి దగ్గర తిరిగి, అమ్మగారు ఈ పప్పులో ఇంకొంచెం పోపు వేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ పులిహారలో ఈ చింతపండు బాగుంటుంది అన్నాడు అనుకోండి, వీడికి వంట అంటే ఇష్టం అని వాడిని పాకశాస్త్రంలో చేర్చేవారట. అందులో బాగా పరీక్షించాలి. ఎప్పుడైనా శిష్యులు ఏం చేయాలి, బాగా పరీక్షిస్తేనే అప్పుడు విద్య నేర్పాలి, లేకపోతే చాలా ఇబ్బంది. ఒక్కొక్కడు ఉంటాడు వచ్చిన దగ్గర నుంచి బస్తీ వేసవాళ్ళని కుస్తీ పొట్లు గురించి మాట్లాడతాడు, అంటే వీడికి మల్లయుద్ధం అంటే బాగా ఇష్టం అని అర్థమైపోయి వాడిని మల్లయుద్ధంలో ప్రవేశపెడతారు. ఒక్కొక్కడు వచ్చిరాగానే, మీ చెవులు దుద్దులు బాగున్నాయండో, మీ మెళ్ళో గొలుసు బాగుందండో, ఇది ఒరిజినల్ బంగారం ఉండో అంటాడు, అంటే వీడికి సువర్ణానికి సంబంధించిన విద్యలు నేర్పాలి. ఇలా గురువుగారు గురుపత్ని పరీక్షించిన తర్వాత అప్పుడు వాడి విద్యలో ప్రవేశపెట్టేవారట. ఒక్కొక్కడు వస్తాడు, అమ్మగారు పెట్టిలో పెట్టిన వస్తువుని రహస్యంగా ఎలా తీయాలో నేను చెప్పనండి అంటాడు. అంటే వీడికి దొంగడు అనమాట. వీడిని చోరకళలో ప్రవేశపెడతారు. ఇంక కొంతమంది ఉంటారు గొడ్డుకంగారు, గురువుగారి దగ్గర టిక్కెట్ ఉన్నా సరే వినిపించుకోకుండా 100 సార్లు టిక్కెట్ ఎక్కడ అంటారు. ఈ గొడ్డుకంగారాన్ని ఏం చేయాలన్నమాట, వీడిని చకచక నడిపే పనులు ఉంటాయన్నమాట. పొద్దున్నే చకచక పాలు పెతకడం ఇలాంటి వాటిలో ప్రవేశపెడతారు. పశువులకు సంబంధించిన విద్యలో ప్రవేశపెడతారు. ఇలా ఆయా మనుష్యుల యొక్క ప్రవర్తనని బట్టి విద్య నేర్పడం ఆ రోజుల్లో చేసేవారు కాబట్టే అప్పుడు అందరూ బాగా చదువుకున్నారు. కానీ ఈ పిల్లల్ని చూడగానే పరీక్ష లేదు, గిరీక్ష లేదు, అసలు ఆయనకి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది, గౌరవం కలిగింది, వాళ్ళు కారణ జన్ములని కనిపెట్టాడు. ఆ కనిపెట్టడమే గురువు గొప్పతనం. అంటే ఏ శిష్యుడిని చూడగానే వాళ్ళు ఏముందో తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఎదురుకుండా కూర్చుంటే మీ మనస్సులో ఏమున్నాయో మీ బుద్ధి ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఇంత జాగ్రత్తగా ఉండగలుగుతున్నాను. అదే గురువు యొక్క శక్తి. అంటే ఇప్పుడు చిత్రం ఏమిటంటే ఆ గురుకులంలో అంతకు పూర్వం చేరాడు ఒక ఆయన, ఆయనే కుచేలుడు. ఆయన అసలు పేరు ఉత్తాలి సుధాముడు. ఆయన చాలాకాలం ఉన్నాడు, కృష్ణుడు వెళ్ళిపోయాక కూడా చదువుకున్నాడు. మొత్తం 27 గురుకులంలో చదువుకున్నాడు ఆయన. కానీ బలరాముడు కృష్ణుడు 64 రోజులు, ఓన్లీ 64 డేస్ మాత్రమే గురుకులంలో ఉన్నారట వాళ్ళు. కారణం గురువులు జగద్గురువులు వాళ్ళు. నిజంగా కృష్ణుడు వెళ్ళి గురుకులంలో విద్య చదవాలటండి, కానీ ఎందుకు చేరాడు? ఉర్విల్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కానీ తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు సందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. భూమి మీద పుట్టాక ఎవడైనా సరే, ఎంత గొప్పవాడైనా, అవతారమూర్తి అయినా ఒక గురువుని సేవించి గురువు ద్వారా విద్య నేర్చుకోవాలి. గురువుపదేశం లేకుండా, గురు శిక్షణ లేకుండా సొంత పెత్తనంతో విద్యను నేర్చుకోకూడదు, నేర్చుకున్నావి రాణించవు అని లోకానికి చెప్పడం కోసం సర్వజ్ఞులు, అన్నీ ఎరిగిన వారు, జగద్గురువులు అయిన బలరామకృష్ణులు ఒక గురువుని అంగీకరించి ఆ సాందీపనిని పట్టుకున్నారు తప్ప లేకపోతే వాళ్ళకి గురువులు ఏమిటి? రోజు మనం ఏమంటున్నాం, కృష్ణం వందే అంటున్నాం.
వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
అటువంటి జగద్గురువులు కదా వాళ్ళు. అయినా గురువుని అంగీకరించడానికి గల కారణం గురువుని అంగీకరించాలి. గురువు అంటే వాడు ఎవడు పడితే వాడు గురువు కాదు. గురువు దగ్గర మంత్రశక్తి ఉండాలి, తాను తరించి ఇతరులను తరింపజేసే శక్తి ఉండాలి, మహత్తరమైన మహిమ ఉండాలి, గాఢ భక్తి కలిగి ఉండాలి. అంతేగాని కొడుకు మీద తిడుతూ 100 పద్యాలు రాసేవాడు శిష్యుడిని తిడుతూ 100 పద్యాలు రాస్తే వాడిని శిష్యుడు అనరు, గురువు అనరు. అలాంటి మహానుభావుడైన గురువు సాందీపనిని చేరారు వాళ్ళు. అందుకని పట్టుకున్నారు, చేరి 64 రోజుల్లో విద్య నేర్చుకున్నారు. కారణం అన్ని విద్యలు వాళ్లలో ఉన్నాయి కనుక.
64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా.
64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకోవడం మాట్లాడండి. పైగా గురువుగారు ఒకే ఒక్కసారి చెప్పేవారట ఆ విద్య గురించి, మొత్తం ఆ విద్య మళ్ళీ అప్పచెప్పేవారట. ప్లీజ్ రిపీట్ అనేవారు కాదు, రెండవసారి చెప్పమనే మాట లేకుండా ఒక్కసారి చెప్పడంతో గురువుగారు విని కంఠస్థం చేసి అప్పగించారు. 64 విద్యలు ఈ విధంగా 64 రోజుల్లో నేర్చుకున్నారు చతుషష్ఠి కళామయులు కనుక వాళ్ళు. గురువుగారికే మతిపోయింది, ఏమి విచిత్రం, 20 సంవత్సరములు నానా కష్టాలు పడి గురుకులంలో గురుకుల క్లిష్టుడని చదువుకున్నాను నేను, 27 నేను కష్టపడి నేర్చుకున్న విద్యలు 64 రోజుల్లో ఈ ఇద్దరు నేర్చుకున్నారు, వీళ్ళు సామాన్యులు కాదు, మహాత్ములు, కారణ జన్ములు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు కృష్ణుడు బలరాముడు విద్యలు పూర్తయ్యాక తోటి విద్యార్థుల దగ్గర సెలవు పుచ్చుకుని గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవ మీకేం కావాలో కోరుకోండి, దక్షిణిస్తాం అన్నారు. మేము మాంతటి మేము ఇవ్వడం కంటే మీరు కోరుకుంటే ఇవ్వడం ధర్మం, మీరు కోరిన దక్షిణ తప్పక ఇస్తాం కోరుకోండి. అసలు ఎవరైనా శిష్యులు అలా అడుగుతారా, గురువుగారు మీరు దక్షిణ అడగండి ఏదైనా ఇస్తాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకవేళ గురువుగారు అడిగితే మాత్రం ఎవరు ఇస్తారు? గురువుగారు తీరా అడిగారనుకోండి, అబ్బే గొలుసు అడిగితే ఇప్పటివరకు ఇవ్వలేదు ఒక ఆవిడ, 25 ఏళ్ళు అయింది పరీక్షించడానికి ఒక ఆవిడని గొలుసు అన్నాను. ఈ విషయం బాగా తెలుసు, మళ్ళీ గొలుసు లేదు పులుసు లేదు కాబట్టి అడిగితే ఎవ్వరు ఎవరు అంటారు. కానీ చాలామంది భక్తులు అడుగుతారు, గురువుగారు మీరు అడిగితే ప్రాణం ఇస్తామండి అని. ప్రాణం ఎక్కడ ఇస్తారండి? ప్రాణం నాకెందుకు, నేనేం చేసుకుంటాను? ఏం ప్రాణం అక్కర్లా, హాయిగా 4 గంటలకు వచ్చి ముందు కూర్చుని పురాణం వినండి అంటే 4 గంటలకే రాలేకపోతున్నామే, ఏ కారణం అయితేనే అటువంటిది ఇక ప్రాణం ఎందుకు ఇస్తారు? ఇస్తే మాత్రం దిక్కుమాలి ప్రాణాలు నాకేం ఉపయోగం, అవి ఏమైనా బ్యాంకు లాకర్లో పెట్టుకుంటామా? కాబట్టి ఈ ప్రాణాలకు ఏం విలువ లేదు. అయినా పరమాత్ముడు ఏది అడిగితే అది ఇస్తాను కోరుకోమంటే ఆయన చాలా చమత్కారంగా కోరాడు. నాయనలారా, అగ్రహారాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు, బంగారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు, అనేక రకాల ధనధాన్యాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గర విద్యను నేర్చుకుని దక్షిణ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు కావలసినంత ఆస్తి ఉంది, ఇవేమి నాకు వద్దు. ఆస్తి ఉన్నది కానీ నా దగ్గర ఇప్పుడు ఒక నాస్తి ఉంది, అది నా కుమారుడు లేకపోవటం. అంభోరాశి ప్రభాసతీర్థమునమున్నస్మత్తను సంభవుండం భోగాహన జేయుచు మునిగిలేడయ్యల్ కృపాంభోనిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునకుల్ చోద్యంబుగా శిష్యతల్ గాంభీర్యంబున పుత్ర దక్షిణయ్యడన్ కర్తవ్యముహింపరే. కిందటి సంవత్సరం గ్రహణ సమయంలో స్నానం చేయడం కోసం నేను, నా భార్య, మా ఒక్కగానొక్క కొడుకు ప్రభాసక్షేత్రానికి వెళ్ళాం. కాశీ నుంచి ప్రభాసక్షేత్రానికి వెళ్ళారు. మనం 28వ నాడు సౌరాష్ట్రం వెళుతున్నాం కదా, సోమనాథలింగం, ఆ సోమనాథలింగం దగ్గర ఉన్నటువంటి సముద్ర తీరాన్ని ప్రభాస అంటారు. అక్కడే సోమనాథలింగం ఉన్నది, జ్యోతిర్లింగం. అక్కడే యాదవ వంశం నశించింది. అక్కడికి తరచుగా కృష్ణుడు వెళ్ళి గ్రహణ స్నానం చేసేవాడు. కృష్ణుడు 2 చోట్లకు వెళ్ళి గ్రహణ స్నానం చేసి బంగారం దానం చేశాడు, ఒకటి కురుక్షేత్రం, మరొకటి ప్రభాస. ఈ 2 చోట్ల గ్రహణ సమయంలో స్నానం చేసి సువర్ణ దానం చేసిన వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నీచ జన్మ రాదు. మోక్షం అనేది అంత తేలిక కాదని ముందే చెప్పాను. ఉత్తమ జన్మ వస్తుంది, అక్కడ పరమ పవిత్ర జన్మ వస్తుంది. అదృష్టం బాగుంటే ముక్తి కూడా రావచ్చు మన భక్తిని బట్టి. అందుకని కృష్ణుడు లోకానికి ఆ విషయం చెప్పడం కోసమే తరచుగా అక్కడికి వెళ్ళేవాడు. ఆ ప్రభాస క్షేత్రానికి, సముద్ర స్నానానికి ఈ గురువుగారు తన భార్యతో కొడుకుతో వెళ్ళారు. అక్కడ పశ్చిమ సముద్రం, ఈ అరేబియా సముద్రం భయంకరంగా విజృంభిస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద కెరటాలతో ఉంటుంది. గురువుగారేమో స్నానం చేసి ఒడ్డు మీద కూర్చున్నాడు. ఈ కొడుకు మాత్రం చెబితే వినిపించుకోకుండా దూరిపోవడం మొదలెట్టాడు. ఈ శిష్యులు కొంతమంది ఉంటారండి, చెబితే వినరు, వెళ్ళిపోకండి రా బాబు నీళ్ళలోకంటే వెళ్ళిపోతారు. సరదా ఆ సరదా కొంప ముంచుతుంది. కుమారుడు ఒకసారి వెళ్ళాట, మునిగాడు కనపడ్డాడు, మళ్ళీ మునిగాడు కనపడ్డాడు, 3వ సారి మునిగాడు ఇగలేడు. మునిగిలేడయ్యన్ మునిగిన తర్వాత మళ్ళీ కనపడలేదు. లాస్ట్ ఇయర్, ఇదే డేట్, సంవత్సరం క్రితం సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ మునిగి అదృశ్యమైపోయాడు, మరణించాడు నా కుమారుడు. మీరు మహాత్ములు, పరాక్రమవంతులు, మీ దగ్గర ఉన్న మహిమ నేను కనిపెట్టాను. 64 విద్యలు 64 రోజుల్లో ఎప్పుడైతే నేర్చుకున్నారో అప్పుడే మీరు గొప్పవాళ్ళని అర్థమైపోయింది. మీరు నాకు దక్షిణగా డబ్బే ఒక్కర్లేదు కానీ సంవత్సరం క్రితం సముద్రంలో మునిగిపోయి కనపడకుండా పోయిన నా కుమారుని యథాతథంగా పట్టుకొచ్చి నాకు అప్పగించండి, ఇదే నాకు దక్షిణ, పుత్రదక్షిణ ఇవ్వండి, ఇదే మీ కర్తవ్యం అన్నట్ట. అసలు ఏ గురువు అయినా అడుగుతాడా? అడిగితే మాత్రం శిష్యుడు ఇదెంత పనండి అని అంటాడా? కానీ ఈ మహాత్ములు, ఆయన గొప్ప గురువు, ఆయన అదృష్టం బాగుంది, వీళ్ళు శిష్యులుగా చేరారు గనక గురువుగారు అలా కోరగానే, గురువుగారు ఇంతేనా, కిందటి సంవత్సరం మరణించి సముద్రంలో కనబడకుండా పోయిన మీ కుమారుని మీకు పట్టుకొచ్చిస్తాం, నిశ్చింతగా ఇంట్లో కూర్చోండి, హాయిగా పూరి కూర తినండి, అన్ని పనులు చేసుకోండి అని ఒక రథం ఎక్కి హుటాహుటిని సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. సముద్రుడి దగ్గరికి వెళ్ళగానే కృష్ణుడు ఏమన్నాడు, సాగర సుబుద్ధితోడను మా గురుపుత్రకుని తెమ్ము మారాడిన నీ వాగడ మౌదువు దుస్సహ వేగ రణాభీల నిశిత విశిఖాగ్నులకు. ఏ సముద్ర, ఇలారా రూపంతో నాకు దర్శనమియ్యి అనగానే సముద్రుడు ఒక రూపం ధరించి గడగడలాడుతూ 2 చేతులు జోడించి కృష్ణ వాసుదేవ అని నమస్కారం చేస్తూ దగ్గరకు వచ్చాడు. నీకు సుబుద్ధి ఉంటే, మంచి బుద్ధి ఉంటే మారు మాట్లాడకుండా మా గురువుగారు అబ్బాయిని మాకు అప్పగించు. కిందటి సంవత్సరం మా గురుపుత్రకుడు ఈ ప్రభాసలో స్నానం చేస్తూ ఉంటే కెరటం విసిరి లోపలికి పట్టుకుపోతావా, మా గురువుగారు అబ్బాయిని సంహరిస్తావా, నువ్వెంత నీ బ్రతికెంత, మేము మా గురువుగారికి పుత్రదక్షిణ ఇస్తాం అని ప్రతిజ్ఞ చేశాం, కాబట్టి మా గురువుగారు అబ్బాయిని ఎలా ఉన్నాడో అలాగే పట్టుకొచ్చి మాకు అప్పగించు, యథాతథంగా అప్పగించు. కుదరదు అని మారు మాట మాట్లాడావనుకో, ఇక నువ్వే ఉండవు, భయంకరమైన అగ్నిజ్వాలల వంటి బాణాలు నీ మీద ప్రయోగించి సముద్ర జలం ఎండగట్టి నిన్ను ఎడారి చేస్తాం, నీ బతుకు ఎడారి బిడారవుతుంది అనగానే సముద్రుడు ఒక్క క్షణం కంపించిపోయాడు. కృష్ణ, ఇదేమన్యాయం? ప్రతి అవతారంలో నా మీద పడతావు, మామగారంటే అల్లుళ్ళకి ఎంతలోకి అయిపోయారా? ఇదేంటో దిక్కుమాలను కూడా పెళ్లి కానికేతం అంతా గౌరవిస్తారు, పెళ్ళి అయ్యేసరికి మామగారిని ఏడిపిస్తూ ఉండడం మొదలు పెడతారు, ఇది అన్యాయం కదా. రామావతారంలో ఉన్నప్పుడు బాణం తీసావు, అప్పుడేదో బ్రిడ్జి కట్టుకోమన్నాను, ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారంలో వచ్చి మళ్ళీ బాణం ఎక్కువ పెడతావా? ఏమన్యాయం అయ్యా ఇది? నేనేం తప్పు చేశాను? సముద్రం యొక్క లక్షణం కెరటాలు విసరటం. ఒక కెరటం విసిరి ఆ కుర్రాడు లోపలికి తీసుకుపోయాను, మళ్ళీ బయటికి తోసేవాడిని, కానీ ఈలోపు అన్యాయం జరిగిపోయింది. వంచన ఇంతలేదు యదువల్లభులారా, వంచన ఇంతలేదు యదువల్లభులారా, ప్రభాస తీర్థమందంచితమూర్తి విప్రసుతుడార్యుడుతో యములాడుచుండ ఉత్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతిం కొనిపోయే పోవగా పంచజనుండు మృంగే అతిభాసురశీలుని విప్రబాలుని. రవ్వంత కూడా మోసం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను, వినండి. నీ గురువుగారి కుమారుడు ఈ ప్రభాస క్షేత్రంలో క్రిందటి సంవత్సరం సముద్ర స్నానం చేసిన మాట నిజం. ఆ స్నానం చేస్తూ ఉండగా నా పెద్ద కెరటం ఒకటి వచ్చి అతన్ని లోపల కంటా పట్టుకుపోయింది. ఇంకొక కెరటంతో బయటికి పంపే లోపు ఏం జరిగింది? నా సముద్ర జలాలలో పంచజనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడు మీ గురువుగారి అబ్బాయిని నోరు తెరిచి కుట్టుకుని మింగేశాడు. వాడు పెద్ద తిమింగలాన్ని కూడా మింగగలడు, కాబట్టి ఈ కుర్రాడు లెక్క గుటుక్కుని మింగేశాడు. దాంతో మీ గురువుగారి అబ్బాయి వాడి కడుపులో పడి మరణించాడు. పంచజనుడు వాడిని మింగితే నేనేం చెయ్యను, నా తప్పే ఉంది? సముద్రాలు కెరటాలు విసరకపోతే అలా మందకొడిగా ఉంటాయా? టీ తాగకుండా డల్లగా ఉన్న జనంలో ఉండరు కదా సముద్రుల వారంటే, పెద్ద పెద్ద కెరటాలు విసురుతారు. దాంతో మొత్తం మీద లోపలికి వచ్చేసాను. మీ అబ్బాయి చావుకి మూల కారణం, మీ గురుపుత్రకుని చావుకి మూల కారణం పంచజనుడు తప్ప నేను కాదు, వాణ్ణి అడగండి, నన్ను అడిగితే నేనేం చేస్తానన్నాడు. ఇది బాగుంది, నువ్వు నిజం ఒప్పుకున్నావు కనుక క్షమించాను అని ఈ రథంతో పాటు సముద్ర జలాల లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. జలాంతర్గామి, కృష్ణుడి రథం అంటే ఎక్కడికైనా పోతుంది, అందుకని లోపలికి వెళ్ళిపోయి ఎక్కడున్నాడని చూస్తే సముద్ర మధ్యంలో హాయిగా గాఢంగా నిద్రపోతున్నట్టు మిట్ట మధ్యాహ్నం వేళ తెగ తిని. అప్పుడే ఓ 100,000 పీతలు, 5,000 చేపలు, ఓ తిమింగలం, ఈ మొసళ్ళు ఇటువంటి వాటిని అట్టి పలహారం చేసి శుభ్రంగాను గాఢంగా గుర్రు పెట్టి సముద్ర జలములలో నిద్రపోతున్నాడు పంచజనుడు. వాడి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఓ పెద్ద శంఖం తీసుకుని భయం ఒక ఓదు ఊదాడు. ఈ శంఖం దెబ్బకి ఉలిక్కి పెళ్ళేచేట్టు వాడు, గాఢంగా నిద్రపోతున్నవాడు ఉలిక్కి పెళ్ళేచాడు. శంఖారావముతోడ, శంఖారావముతోడ పంచజనుడు శంకించి చిత్తంబులో సంఖిన్నుండుగా వార్ధిజొచ్చి దహనజ్వాలాభగేమోజ్వలత్పుంఖాస్త్రంబున వానిగూల్చి జఠరంబుల్ వ్రచ్చి గోవిందుడు అప్రేంఖచిత్తుడు బాలుగానక గురు ప్రేమోదితోద్యోగుడై. కృష్ణుడు శంఖం ఊతూ ఉంటేనే ఆ శంఖ శబ్దానికి నిద్రపోతున్న పంచజనుడు ఉలిక్కిపడి, ఎవడ్రా ఇక్కడికి వచ్చాడు శత్రువా అని శంకించాడు, భయపడిపోయాడు. అప్పుడు కృష్ణుడు ధనుస్సు ఎక్కుపెట్టి ఆగ్నేయాస్త్రం అనే అస్త్రం విడిచిపెట్టాడు. అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ వెళ్ళిపోయే భయంకరాస్త్రం అది. ఈ అస్త్రం వెళ్ళి వాడి తలని కాల్చి బూడిద చేసింది. సముద్ర జలములలో ఉన్నటువంటి వాడిని కూడా బూడిద చేసే శక్తి అస్త్రానికి ఉన్నది. వాడు చావగానే పొట్టలో చేల్చకుండా తలని ఎందుకు కలిచాడు, పొట్టలో కొడుకుంటాడేమో అనిట, అందుకని వాడి తల బూడిదయ్యాక వాడి కళేబరం తీసుకుని చిన్న కత్తి ఒకటి తీసుకుని దాంతో పొట్ట చీల్చేశాడు కృష్ణుడు. పొట్టంతా చీల్చి అందులో ఉన్న పేగులు గీగులు వెతికాడు. కొందరికి అనుమానం వచ్చింది, కృష్ణుడు పరమాత్ముడు, ఆయనకి తెలియదా? సంవత్సరం క్రితం కడుపులో ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఉంటాడండి, పొద్దుడు తిన్న కట్టు పొంగలు ఇప్పుడు ఉంటుందా, నిన్న తిన్న అట్టు ఇప్పుడు ఉంటుందా? మాయిదారు అట్టు రైల్లో తిన్నాం, పచ్చడి వేసుకునేందు ఒక ఆవిడ అట్టు ఇప్పుడు తెమ్మంటే ఎక్కడ తెస్తుంది? ఈ అట్టు వేరే రూపంలో ఎప్పుడో పోయింది, కొత్త తిండి కోసం రెడీ మళ్ళీ కడుపు. కాబట్టి తిన్నది ఎలా ఉంటుంది? సంవత్సరం క్రితం గురువుగారు కొడుకుని మింగితే ఆ గురువుగారు కొడుపు కడుపులో ఉన్నాడేమోనని వాడి పొట్ట చీల్చేట్టు ఆయన.
వాని జఠరంబున్ వ్రచ్చి అంటే పొట్టలా చీల్చి గోవిందుడు ఎక్కడున్నావు గురువుగారి అబ్బాయి అని చూసేట అమాయకుళ్ళేగా. మనందరినీ అమాయకుల్ని చేసే పరమాత్మ ఆ పొట్ట చీల్చి చూశాడు. అందులో బాలుడు కనపడలేదు. అయినా గురువుగారి మీద ప్రేమ వల్ల మా అబ్బాయిని ఎలా పట్టుకోవడం అనుకున్నట్ట. ఎందుకు చీల్చాడు అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఈ రాక్షసుడు గురువుగారి అబ్బాయిని మింగిన తర్వాత ఎముకలు కూడా లోపల ఉన్నాయే, అందులో ఒక ఎముక అందమైన శంఖంగా మారిపోయింది. కారణం గురుపుత్రుడు కఠోర దీక్ష కలిగిన వాడు, సంధ్యావందనం గాయత్రి మంత్రం చేస్తాడు నిరంతరం, దానివల్ల వాడి కడుపులో ఒక శంఖం తయారయ్యింది. ఈ ద్వారక దగ్గరున్న సముద్రానికి ఒక దివ్యశక్తి ఉన్నది. ఇక్కడ అప్పుడప్పుడు సాధువులు చచ్చిపోతే వాళ్ళ శవాలని సముద్రం లోపల కంట పట్టుపోయి పెద్ద బండరాయి కట్టి వదిలేస్తారు. కొంతకాలానికి ఈ ఎముకలలో శంఖం చక్రం ఇలాంటివి తయారవుతాయండి. అది నేను నిజంగా కూడా చూశాను. ఓ స్వామీజీని పారవేస్తే 3 ఏళ్ల తర్వాత ఆ స్వామీజీ ఎముకల్లో కొన్ని శంఖాలు తయారయ్యాయి. అందుకే ద్వారక పరమ పవిత్ర క్షేత్రం అన్నారు. చూడండి మీరు, నేను కాశీఖండంలో చదివాను, అది కళ్ళారా చూశాను. మేము ఇక్కడ పురాణం చెబుతున్నప్పుడు ఒక స్వామీజీ మా దగ్గర పురాణానికి వచ్చేవాడు, ఆయన ఇక్కడే చచ్చిపోయాడు. నాకు చాలా సేవ చేశాడు ఆయన, సాధువు అనమాట, ఒక సన్యాసి. అది 2009 ఆ 2009 కూడా అప్పుడు ఈ సత్యనారాయణ గారు కూడా మాతో పాటు వచ్చారు పారాయణకి. చాలా కాలం నుంచి వస్తున్నారు ఆయన. ఆ స్వామీజీ మా పీఠం కడుతూ ఉంటే పీఠం కోసం యాచించిన డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చాడండి. నాకు అప్పుడు కూడా ఆశ్చర్యం, పాపం ఆయన అడుక్కుని బతుకుతాడు. పరమజ్ఞాని, రోజు పురాణం వినేవాడు. ఇక్కడ హిందీ పురాణం తప్ప తెలుగు పురాణం దొరకట్లేదని రోజు పొద్దుటే వచ్చి అక్కడ కూర్చుని శ్రద్ధగా వినేవాడు. మేము ఏదైనా పెడతామన్నా వద్దండి బాబు, నాకు పురాణం అనే ఆహారం చాలనేవాడు పాపం. ఆ మహాత్ముడు యాచించి తెచ్చుకున్న డబ్బులు పోగు చేసి అప్పుడు మేము పీఠం కడుతున్నాం, గుడి కడుతున్నాం, ఆ గుడికి డొనేషన్ ఇచ్చాడు. ప్రతిష్ట కూడా వచ్చాడు అక్కడికి. తదనంతరం కొంతకాలానికి వెళ్ళిపోయాడు. 2012 అనుకుంటా నేను వెళ్ళిపోతే ఆయన సెల్ ఫోన్లో నా నెంబర్ ఉందని పట్టుకుని స్వామీజీ వెళ్ళిపోయారని చెప్పారు. ఆయన ముక్తి పొందుతాడని నాకు తెలుసు. ఆయన శరీరాన్ని ఓ బండరాయి కట్టి ఇందులో వేసేశారు ఆయన కోరిక మీద. 3 ఏళ్ల తర్వాత ఆ ఎముకల్లో మళ్ళీ ఈ వీళ్ళు ఏమంటారు మత్స్యకారులు శంఖాలు తయారయ్యాయని పట్టుకొచ్చి చూపించారు కళేబురంలో. 3 ఏళ్లకి అందులో శంఖాలు తయారయ్యాట. కొన్ని ఎముకలు శంఖంగా మారిపోతాయి. శంఖంగా ఎముకలు మారాయి అంటే మాత్రం వాడు గ్యారంటీగా విష్ణు సన్నిధికి వెళ్ళి తీరుతాడు. దీని గురించి కాశీఖండంలో ద్వారక మహిమ గురించి కూడా శివశర్మోపాఖ్యానంలో చెప్పారు. కాశీఖండం మళ్ళీ ఇంకోసారి ఉన్నప్పుడు అది గుర్తుకు తెచ్చుకుందాం. అందువల్ల ఈ క్షేత్రానికి అంత విలువ ఉన్నది. కానీ ఈ శవాన్ని అక్కడ పారేసేటప్పుడు ఆ శవం తాలూకు వ్యక్తికి ఆ నమ్మకం ఉండాలి. శరీరంలో ఎముకలు తయారవుతాయనే నమ్మకం ఉండాలి, వాడు భక్తుడై ఉండాలి. ఉంటే మాత్రం కేవలం 3 ఏళ్లలో ఎముకల్లో శంఖాలు తయారవుతాయి. విశ్వాసం ఉంటేనే కదా మీరు నన్ను నమ్మి ఇక్కడికి వస్తున్నారు, నమ్మకాలు అయితే దూరం ఎందుకు వస్తారు. ఆ నమ్మకం దృఢంగా ఉంటే మాత్రం ఆ వ్యక్తికి భగవంతుడు చెప్పినట్టు అవుతుందన్నమాట. అందుకే వీటిని మోక్షపురాలు అన్నారు. ఒక రాక్షసుడి కడుపులోనే శంఖం ఉందంటే నిజంగా భక్తితో శ్రద్ధతో కృష్ణుడిని తలుచుకున్న వాడి శరీరం అందులో పడితే వాడి శరీరంలో ఎముకల్లో శంఖాలు తయారవకుండా ఎలా ఉంటాయండి? తయారవుతాయి. ఇప్పుడు ఆ పంచజనుడి కడుపులో ఉన్న శంఖాన్ని బయటికి తీశాడు ఆయన. పంచజనుడి కడుపులోంచి రావడం వల్ల దాన్ని పాంచజన్యము అన్నారు. అప్పటి నుంచి పాంచజన్యం అనే శంఖం బయటకు వచ్చింది. భాగవతంలో ఉంటుంది చూడండి, పోతన గారు కూడా అనువాదం చేస్తూ దానవ దేహజనితమైన శంఖము అన్నారు. ఆ పాంచజన్య శంఖాన్ని తీసుకుని గురువుగారు కొడుకు మాత్రం దొరకలేదు గనక గురుప్రేమ ఇంకా పెరుగుతూ ఉండగా ఇక ఇప్పుడు ఎక్కడికి వెడదాము అనుకున్నాడు ఆయన. సముద్రుణ్ణి అడిగాను, కుర్రాడు దొరకలేదు, రాక్షసుడు మింగాడు, కడుపు చీల్చి వెతికి చూశాను, ఇంకా కడుపులో ఏమైనా తన తపశ్శక్తితో బతికుంటాడేమో అని వెతికెట్టాయన. తద్వారా మనకేం చెప్పాడు కృష్ణుడు? మహాతపశ్శక్తి కలిగిన వాళ్ళు రాక్షసుల కడుపులోకి వెళ్ళినా జీర్ణమవ్వకుండా తపశ్శక్తితో బతుకుతారనే విషయం లోకానికి చెప్పడం ఒకటిని, తపశ్శక్తి కలిగిన వాడు కడుపులోకి వెళితే అది ఒక శంఖంగా మారుతుందని చెప్పడం ఒకటి. దీనికోసం వెతికాడు తప్ప లేకపోతే ఆయనకి తెలియదేముంది? ఇప్పుడు ఆ శంఖం తీసుకున్నాక దివ్య దృష్టితో చూశాడు ఆయన. ఓహో, ఈ కుర్రవాడు అకాల మరణం పొందాడు, దుర్మరణం పాలయ్యాడు. ఆయు ఉండగా యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళని అకాల మృత్యువు పొందిన వాళ్ళు అంటారు. ఇటువంటి వాళ్ళు నరకానికే వెడతారు, స్వర్గానికి వెళ్ళరు. బస్సు కింద పడి, లారీ కింద పడి చచ్చిపోయిన వాళ్ళు, ఏంటిన్నో విషమో తాగి చచ్చిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అయితే నరకానికి పోతారు, లేకపోతే పిశాచాలు అవుతారు. అందుకని ఆత్మహత్య మహాపాపం. చాలాసార్లు చెప్పాను మీకు, గరుడ పురాణం చెప్పింది, ఈ పురాణం చెప్పింది, అన్ని పురాణాలు చెప్పాయి. మీకు ఏమైనా పిశాచాల వాళ్ళని కోరుకుంటే చేయొద్దండి, దానికి ఒక మంచి మార్గం చెబుతాను. గురువుగారి మీద కోపంతో వెంటనే కాస్త విషం తాగేశారా, వెంటనే పిశాచాలు అయిపోతాను అనమాట. అక్కడి నుంచి అని రాత్రిళ్ళు ఆ ఉగయ్యం ఉగయ్యం అని అరుస్తారు అనమాట, ఇంటి చూర్ల మీద పడతారు. కాదండి, నరకారికి వెళ్ళాలనుకుంటే కొంచెం వార్ధక్యంలో భగవంతుడిని గురువుని తిట్టుకుంటూ చచ్చిపోవటమే, అప్పుడు నరకానికి పోతారు. ఆత్మహత్య వల్ల అయితే నరకం, లేదా పిశాచి జన్మ వస్తాయి. లారీ కింద పడి చచ్చిన వాళ్ళు, రైలు కింద పడి చచ్చిపోయిన వాళ్ళు, అలాగే ఏ విమానమో కుప్పకూలిపోయి ఆ యాక్సిడెంట్లో మరణించేవాళ్ళు, సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా కెరటాల్లో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు, నదిలో పడి కొట్టుకు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారే, ఇటువంటి వాళ్ళు గ్యారంటీగా నరకానికి పోతారట. అటువంటి వాళ్ళకి ముక్తి కలగాలంటే దానికి కేవలం భాగవత సప్తాహమే తప్ప ఇంకోటి దిక్కులేదు. అది కూడా భాగవత మహిమలో ఉన్నది. ఈ కుర్రవాడు అకాల మరణం పొందాడు కనుక యముడి దగ్గరికి వెళ్ళాడని దివ్య దృష్టితో కరిపెట్టి ఈ శంఖం తీసుకుని ఈ దివ్యరథంతో బలరామకృష్ణులు ఇద్దరు రివ్వున నరకానికి వెళ్ళిపోయారు. నరకలోకానికి రాజధాని సంయమనీపురం. సంయమనీపురం ఈజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ యమలోక. అందువల్ల అక్కడికి వెళ్ళాట. ఇప్పుడు భూలోకంలో అన్ని నగరాలు యమలోకాల్లాగే ఉన్నాయిలేండి. ఏ నగరం చూసినా భయం వేస్తుంది, ట్రాఫిక్కి అడిగిపోతున్నాం మనం. కానీ అక్కడ మాత్రం సంయమనీపురం యమలోకానికి రాజధాని. ఆ నగర ద్వారం దగ్గరికి వెళ్ళి పాంచజన్యం అనే శంఖం తీసుకుని కృష్ణుడు ఒకసారి బోయ్ ఊదాడు. ఆ శబ్దానికి యముడు మూర్చిపడిపోయేటండి ఒక దెబ్బకి. అంటే ఎంత ఊదాడో ఆలోచించండి. యముడంతటి వాడు ఒక క్షణం కదిలిపోయి వణికిపోయి తేరుకుని పళ్ళు పటపటలాడించి ఇలా అన్నాడు, అస్మద్బాహుబలంబుగై కొనక శంఖారావముల్ మానస అపస్మారంబుగా ఎవ్వడొక్క నగర ప్రాంతంబున చేసే మద్విస్మేరావహలో రోషపావకునిచే విధ్వస్తుడై వాడుతా భస్మంబై చెడున చునంతకుడు కోప ప్రజ్వలన్మూర్తియై. నేను యముణ్ణి ఎంత దుర్మార్గుండైనా సంహరించగలను, ఎటువంటి వీరుండైనా నాశనం చేసే పరాక్రమం కలిగిన వాణ్ణి. అటువంటి నా బాహు పరాక్రమాన్ని రవ్వంత కూడా లెక్క చెయ్యక నన్ను కూడా తృణీకరించి గడ్డి పరకగా చేసి ఎవడురా నా నగరానికి వచ్చాడు, వస్తే వచ్చాడు, పెద్ద పెట్టున శంఖాన్ని ఊదుతాడా, ఆ శంఖారావంతో నేనే అపస్మార స్థితిలో గడిపోయానే, మూర్చిపోయానే. నా నగర ప్రాంతంలో శంఖం ఊదిన వాడు ఎవడైనా నా కోపాగ్నితో భస్మం అయిపోతాడు, ఇప్పుడే క్షణంలో వాడిని బూడిద చేస్తాను అని యమదండం తీసుకుని బయటకొచ్చాడు యముడు. తీరా యమదండం తీసుకుని నగరం ద్వారం దగ్గరకు వచ్చి తలుపు తీసుకుని బయటకు వస్తే ఎదురుగుండా బలరామకృష్ణులు దర్శనమిచ్చారు. వెంటనే దండం చంకలో పెట్టుకుని రెండు చేతులు జోడించి నమస్కరించాడు. దండము లేదు, ఇంకోటి లేదు, అంతటి దండధారి కూడా తానే దండ ప్రణామం చేశాడు, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు దండం పక్కనెట్టి. ఎందుకంటే వచ్చేది కృష్ణుడు బలరాముడు కనుక. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక దెబ్బకి భస్మం చేసేడైనా, అందులో ఎవరికోసారి దెబ్బతిని ఉన్నాడు శివుడు, ఎడంకాలతో తంతే పడిపోయాడు. ఇప్పుడు ఈ వచ్చినవాడు ఏ కాలతో తంతాడు, అందుకని దండం తీసి పక్కనట్టి దండం బాబు అన్నట్ట నమస్కరించి అంత కోపము విడిచిపెట్టి, మహాప్రభు ఇదేమిటి ఇక్కడికి వచ్చావు, కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడి కదా అనగా కాకులు దొరక నేనే రావాల్సి వచ్చింది రావాయ్, ఇంతకీ ఎందుకు వచ్చారు, మా గురువు గారు అబ్బాయిని కిందటి సంవత్సరం నువ్వు ఈ లోకానికి తీసుకొచ్చి శిక్షిస్తున్నావని విన్నాను, ఆయన్ని రక్షించడానికి వచ్చాను, తక్షణం ఆయన్ని ఎలా ఉన్నవాడిని అలా అప్పగించనగానే మారు మాట్లాడకుండా తెస్తాను మీ గురుపుత్రకుణ్ణి అని లోపలికి వెళ్ళి తన పాశమునకు వేళ్లాడుతున్న ఒక ఆత్మను పట్టుకొచ్చాట. ఆ ఆత్మ పాశం చివర బొటన వేలంత వేళ్లాడుతుంది ఇలా గిలగిలా కొట్టుకుంటూ, ఇదిగో మీ గురువుగారు అబ్బాయి అనగా ఈ గురువుగారు అబ్బాయి నేనే గుర్తుపట్టలేను ఇలా ఉంటే, ఇంకా గురువుగారు ఏం గుర్తుపడతాడు, ఆయన శరీరాన్ని కూడా ఇచ్చేయి అన్నట్ట. అప్పుడు యముడు ఆత్మని పాశం నుంచి బయటికి తీసి ఏదో మంత్రం చదవగానే టక్కన వాళ్ళ గురువుగారు అబ్బాయి సంవత్సరం క్రితం ఆ సముద్రంలో మునిగిపోయినప్పుడు పంచజనుడు మింగుతున్నప్పుడు ఎలా ఉన్నాడో అదే రూపంతో అదే ముక్కుతో అదే కన్నుతో అదే కాలుతో అదే చేయితో అదే పంచితో పైగా అదే దీక్షావస్త్రంతో పాటు దర్శనమిచ్చాడు. బహుశా ఇదే దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎప్పటికీ ఆ దీక్షావస్త్రే రోజు అదే కొడుతూ ఉంటారు మళ్ళీ తీయకుండా. యథాతథంగా కుర్రవాడు తయారైపోయాట. అప్పుడు కృష్ణుడు యముణ్ణి దీవించి ఆ పిల్లవాడిని తీసుకుని గురువుగారి ఆశ్రమానికి క్షణాల్లో వచ్చాడు. ఈ గురువుగారు అబ్బాయి ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చి రథం దగ్గరనే పరుగు పరుగున గుడిసెలోకి వెళ్ళి నాన్న అనగానే వాళ్ళ నాన్నగారికి మతిపోయింది. నిజంగా మా అబ్బాయి వచ్చాడా లేక పిశాచం అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కోరాడు కాని కోరిక ఇంకా లోపల పూర్తిగా నమ్మకం లేదు. ఏమంటే చచ్చిపోయిన వాడు ఏడాది కదా తెచ్చిన వాడు బతికి రావాలంటే అంత తేలిక. అందుకని ఆయన అలా ఉండగా ఈ కుర్రవాడు దగ్గరకు వచ్చి కౌగిలించుకోగానే అప్పుడు ఆ కొడుకుని దగ్గరికి తీసుకుని తడిమి ఒళ్ళంతా తన కొడుకే వచ్చాడని కనిపెట్టి కన్నీళ్లు పెట్టుకుని బలరామకృష్ణుని దగ్గరికి తీసుకున్నాడు. నాయనలారా, గురునకు కోరిన దక్షిణ కరుణన్ మున్నెవ్వడిచ్చే ఘనులారా, గురునకు కోరిన దక్షిణ కరుణన్ మున్నెవ్వడిచ్చే ఘనులారా, భవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగ నిచ్చి తిరిమీరు దీపిత యసులై, కాలుని వీటికి జని మృత బాలకు తే నొరుల వశమే, కాలుని వీటికి జని మృత బాలకు తే నొరుల వశమే, భవదీయ కృపన్ మేలు దొరకొనియే విశాలముగుంగాక మీ యశము లోకములన్, శిష్యులు గుణార్జులైన విశేష స్థితి నొంది గురువు జీవించును, నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుని కోర్కె తీర్థందగదే. శిష్యులు గొప్పవాళ్ళైతే గురువుగారు గొప్ప స్థితికి పోతాడండి. గురువుకి కీర్తి శిష్యుల వల్ల, అందువల్ల గొప్ప శిష్యులు తయారవ్వాలి. ఇలాంటి శిష్యులు తయారైతే మంచి యాత్రలు చేయొచ్చు. లేకపోతే ఏమైంది, ఇంట్లో కూర్చుని ఇడ్లీ వడాటి. కాబట్టి గురువు ఎప్పుడు పేరు తెచ్చుకుంటాడంటే శిష్యుడు కూడా సరైన వాడయి ఉండాలి. మీలాంటి గొప్ప శిష్యులు నాకు దొరికారు, దాంతో నా పేరు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది అన్నాడు ఆయన. నిజంగా ఆలోచించండి, సాందీపనుని ఎవరైనా మనం గుర్తుకు తెచ్చుకోగలమా? కృష్ణుడు బలరాముడు కనుక అక్కడ చేరకపోతే. ఆయనకి యోగం పట్టింది, సాందీపనికి బలరామకృష్ణులు శిష్యులయ్యారు. విశ్వామిత్రుడు రాముడికి గురువు అవడం వల్ల కదా జగత్ ప్రసిద్ధికి ఎక్కాడు. మీ వల్ల నేను చాలా గొప్పవాడి అయ్యాను. గురువుగారు ఏదైనా దక్షిణ అడిగితే ఎవరిచ్చారు ఇంత పూర్వం? మీరు కరుణతో మీ గురువుగారికి కోరిన వెంటనే కోరిన కోరిక తీర్చారు. మా పుత్రుణ్ణి దక్షిణగా ఇచ్చారు. మీ కీర్తి శాశ్వతమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవడైనా యమలోకానికి వెళ్ళి మరణించిన వాడిని తిరిగి తీసుకురాగలడా? అసంభవం అది. మీరు అక్కడికి వెళ్ళారు, మీ దయ వల్ల మా అబ్బాయి మాకు తిరిగి దక్కాడు. మీ కీర్తి శాశ్వతమవుగాక. ప్రపంచం ఉన్నంతకాలం మీ కీర్తి ఈ లోకంలో నిలబడుతుంది. మీ చరిత్రని భాగవతం అనే పేరుతో వ్యాసుడు రాస్తాడు, దాని పద్మాకర్ గారు ద్వారకలో కూడా ప్రవచిస్తారు, తద్వారా మీ కీర్తి అలా నిలబడుతుంది అని పరిపరి విధాలుగా ప్రశంసించాడు. అప్పుడు వాళ్ళు, గురుదేవ ఇదంతా మీ కటాక్షం అండి, మీ అనుగ్రహం వల్ల కదా మేము యమలోకానికి వెళ్ళాం, లేదా మేము యమలోకానికి ఎక్కడ వెళతాం, ఊరు దాటి బయటికి వెళ్ళాం, రోజు తణుకులు కూర్చుంటూ పుణుకులు వేసుకు తింటాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెణుకులు వేసుకుంటూ, మీ దయ వల్ల మేము యమలోకం దాకా కూడా వెళ్ళి తిరిగి రాగలిగాం అని ఆయనకి నమస్కరించి, ఈ ఒక్క దక్షిణే కాదు ఇంకా దక్షిణ ఇచ్చారు, గ్రామాలు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ధాన్యాలు ఇచ్చారు, నగలు ఇచ్చారు, అన్నీ ఇచ్చి ఆయన ఆశీస్సులు పుచ్చుకుని తిరిగి నగరానికి వచ్చేశారు. ఆ తర్వాత చాలా ఘట్టాలు గడిచాయి. హాయిగా నగరానికి వచ్చి నగరంలో నుంచి కొంతకాలం పాటు ఏమో గోపికల దగ్గరికి ఉద్ధవుణ్ణి పంపి, ధృతరాష్ట్రుడి దగ్గరికి అక్రూరుణ్ణి దూతగా పంపి, పాండవులను జాగ్రత్తగా చూడమని సందేశం ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి నగరంలో సుఖంగా కొంతకాలం ఉన్నారు.